మూడు నాలుగు శ్లోకాలు. మమ యోనిర్మ బ్రహ్మ,
మమ యోనిర్మ బ్రహ్మ,
తస్మిన్ గర్భం దధామ్యహం,
తస్మిన్ గర్భం దధామ్యహం,
సంభవ సర్వభూతానాం,
సంభవ సర్వభూతానాం,
తతో భవతి భారత,
తతో భవతి భారత,
సర్వయోనిషు కౌంతేయ,
సర్వయోనిషు కౌంతేయ,
మూర్తయ సంభవంతి యాః,
మూర్తయ సంభవంతి యాః,
తాసాం బ్రహ్మ మహద్యోనిః,
తాసాం బ్రహ్మ మహద్యోనిః,
అహం బీజ ప్రదప్పిత,
అహం బీజ ప్రదప్పిత.
ఈ సమస్తమైనటువంటి జీవుళ్ళ యొక్క పుట్టుకకి కారణం ఏమిటి? ప్రకృతి, పురుషులు. ప్రకృతి అంటే సమిష్టి కారణ శరీరం, దాన్నే మాయా అన్నాడు. పురుషుడు అంటే పరమాత్మ. కాబట్టి సమస్త జీవుళ్ళు కూడా ఈ మాయా, పరమాత్మ అనేటువంటి తల్లి తండ్రి వల్ల జన్మిస్తున్నారు. గనక అందరి యొక్క తల్లి తండ్రి ఆ మాయా పరమాత్మ, అంటే అందరం కూడా సోదరులమే. సరే, మరి ఇక్కడ తల్లిదండ్రుల సంగతి ఏమిటండి? అందరికీ తల్లిదండ్రులు మాయా పరమాత్మ అయితే, మరి ఇక్కడ తల్లిదండ్రులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళెవరు? అది కూడా నేను తెలుసుకున్నాం. మన యొక్క స్థూల శరీరానికి కారణం మన తల్లిదండ్రులు, అంటే ఈ స్థూల దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కానీ సూక్ష్మ కారణ దేహాలు ఎలా వచ్చినాయి? అవి మనమే తయారు చేసుకున్నాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మలో ఈ మనోబుద్ధుల్ని మనమే తయారు చేసుకుంటున్నాం. కాబట్టి వాటికి కారణం ఎవరు కాదు, మనమే. సరేనండి, అందరికీ కూడా పరమాత్మే కదా తండ్రి, మాయయే కదా తల్లి, మరి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలే కదా ఈ సమస్తమైనటువంటి ప్రాణికోట్లు. అయినప్పుడు అందరూ కూడా ఒకే విధంగా ఉండకుండా కొంతమంది మంచివాళ్ళుగా కొంతమంది చెడ్డవాళ్ళుగా ఎందుకుంటున్నారు? ఈ విషయాన్ని భగవానుడు తెలియజేయబోతున్నాడు ఐదో శ్లోకం ద్వారా. ఐదో శ్లోకం ద్వారా సత్వం రజస్తమైతి,
సత్వం రజస్తమైతి,
గుణా ప్రకృతి సంభవాః,
గుణా ప్రకృతి సంభవాః,
నిబధ్నంతి మహాబాహో,
నిబధ్నంతి మహాబాహో,
దేహే దేహినమవ్యయం,
దేహే దేహినమవ్యయం,
సత్వం రజస్తమైతి,
సత్వం రజస్తమైతి,
గుణా ప్రకృతి సంభవాః,
గుణా ప్రకృతి సంభవాః,
నిబధ్నంతి మహాబాహో,
నిబధ్నంతి మహాబాహో,
దేహే దేహినమవ్యయం,
దేహే దేహినమవ్యయం. నమస్కారం గురుగారు.
మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా ఓ అర్జున. సత్వం రజః తమః ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి మూడు గుణాలు కూడా ప్రకృతి సంభవాహ, ప్రకృతి నుంచి పుట్టినయ్యా, అంటే మాయ నుండి పుట్టినవి. సమిష్టి కారణ శరీరం అనే మాయ నుండి పుట్టినవి, ఎందుకంటే మాయ కదా తల్లి. అలా మాయ నుండి పుట్టి అవ్యయం దేహినం, నాశనం లేనటువంటి ఈ జీవుణ్ణి దేహే దేహంలో నిబధ్నంతి, బంధిస్తూ ఉన్నాయి. కాబట్టి మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి మూడు గుణాలు మాయ నుండి పుట్టినవి, ప్రకృతి నుంచి పుట్టినవి. అలా పుట్టి అవి ఈ జీవుణ్ణి దేహంలో బంధించేస్తున్నాయి అంటున్నారు. సమిష్టి వాసనల్లో అంటే ప్రకృతిలో అంటే మాయలో బీజాన్ని ఉంచాడు పరమాత్మ. పరమాత్మకి ఏ బంధం కానీ భ్రాంతి కానీ ఏమీ లేదు. మనం అనుకుంటాం ఆయన అకర్త కదా, ఎందుకు చేశాడండి, ఆయన ఏం చేయలా, అంతే, ఆయన చేయకుండానే జరిగిపోతుంది. మరి బంధం భ్రాంతి ఇంత ఎవరికి అంటే పుట్టినటువంటి జీవుడికే. పరమాత్మకి ఏ భ్రాంతి లేదు. అన్ని భ్రమలు బంధాలు అన్ని జీవుడికి ఎందుకు కలుగుతున్నాయి, జీవుడికి గుణాల వల్ల. ఏమిటా గుణాలు? సత్వం, రజ, తమ, ఇతి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి మూడు గుణాలు ఉన్నాయి. అదిగో వాటి వల్లనే బంధించబడుతున్నాడు. ఈ మూడు గుణాలు కూడా ఎలాంటివి? ఈ మూడు గుణాలకు కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి మనం గుర్తించుకోవటానికి. ఏమిటి? సత్వగుణం అనేటువంటి తేజస్సుతో ప్రకాశంతో ఉంటుంది, అందుకని దాన్ని తెలుపు రంగుతో చూపిస్తారు. రజోగుణం దుమ్ము, ధూళి, మలినాలతో కూడుకొని ఉంటుంది, అందుకని ఎరుపు రంగుతో చూపిస్తారు. తమోగుణం చీకటి, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది, అందుకని దాన్ని నలుపు రంగుతో చూపిస్తారు. మనం ఒక దీపం కనుక తీసుకుంటే, పూర్వకాలంలో దీపాలు ఉండే, కిరసనాల దీపాలు, ఆ ఒత్తిడిని వెలిగిస్తారు, పైన ఒక చిమ్ని పెడతారు, ఆ చిమ్నిని ప్రతిరోజు కూడా శుభ్రంగా ముగ్గేసి తుడుస్తారు. తుడిస్తే ఏదైనా మసి కనుకుంటే శుభ్రంగా పోద్ది అనమాట. అలా బాగా నిర్మలంగా ఉన్నటువంటి ఆ చిమ్ని కనుక పెడితే వెలుగు బాగా వస్తుంది. ఆ చిమ్నికి ఏదైనా రంగు వేసారనుకోండి, ఎరుపు రంగు వేసారనుకోండి, ఆ కాంతి కాస్త తగ్గిపోద్ది. ఆ చిమ్నికి బాగా రోజు కనుక దాన్ని శుభ్రం చేయకపోతే ఈ మసి అంతా కూడా దానికి అవుద్ది, నల్లగా ఉంటుంది. అప్పుడు లోపల ఉన్న కాంతి అసలు కనపడదు. కాబట్టి గాజు చిమ్ని శుభ్రంగా ఉంటే అది తెల్లగా ఉంటుంది, సత్వగుణం. ఎర్రగా ఉంటే మలినాలతో ఉంటుంది, రజోగుణం. నల్లగా ఉంటే ఆ మసితోటి ఉంటుంది, ఏమీ కనపడదు, అది తమోగుణం. ఇలా గుణాలని మనం మూడింటిని ఇలా రంగులతోటి కూడా విభాగించవచ్చు. అయితే ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతి సంభవాహ అన్నారు. ప్రకృతి నుంచి పుట్టినాయి. ప్రకృతి అంటే సమిష్టి కారణ శరీరం, దాన్నే మాయ అన్నారు. దాని నుంచి పుట్టినాయి. పుట్టి ప్రకృతిలో ఎప్పుడైతే ఆత్మ ప్రతిఫలించిందో, అంటే కారణ శరీరంలో ఎప్పుడైతే ఆత్మ వచ్చి కూర్చుందో, ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి గుణాలు ఆత్మని అలా బంధించేస్తాం. రెడీగా ఉంటాయి, ఎవరు వస్తారా ఎవరు వస్తారా బంధిద్దాం. ఆత్మ వచ్చి కూర్చోగానే టక్కర బంధించేస్తాం. ఈ మూడు గుణాలు ప్రకృతిలో కదా పుట్టింది. ప్రకృతి అంటే వాసనలు కదా, మనలో వాసనలు ఉన్నాయి కదా, వెష్టి వాసనలు. ఆ వాసనలకు గుణాలు ఉన్నాయి కదా. ఇందులోకి పరమాత్మ కూర్చోగానే, పరమాత్మ సర్వవ్యాపి కనుక ఖచ్చితంగా వస్తాడు. అలా వచ్చి కూర్చోగానే ఈ కాస్త బంధించేస్తాం. అందుకని చెప్తున్నారు అవ్యయం దేహినం దేహే నిబద్ధనంతి. అవ్యయమైనటువంటి దేహిని, ప్రకృతిలో ప్రతిఫలించినటువంటి ఆత్మని ఎవరా దేహి? ప్రకృతిలో ప్రతిఫలించినటువంటి ఆత్మ, ఈ దేహంలో ప్రతిఫలించినటువంటి ఆత్మ, దాన్ని దేహంలో బంధించేస్తాం. బంధించడం అంటే ఏమిటి? అంటే ఏమన్నా కట్టేసి ముళ్ళేయటమా? అదేం కాదు. కాకపోతే మనం చెప్పుకోవటానికి బంధం అంటే బాగా గుర్తుంటుంది. బంధించడం అంటే ఏమిటంటే జీవుడు వేరు, దేహం వేరు, అయినా ఆ వివేకాన్ని మరుగుపరిచి దేహంతో తాదాత్మ్యం కలిగించడమే ఈ బంధం. అంటే పరమాత్మని పరమాత్మగా తెలియనీయకుండా, ఆత్మని ఆత్మగా తెలియనీయకుండా, ఆ ఆత్మని ఈ దేహంతో కలిపి దేహమే నేను, ఈ జీవుడు నేను, ఈ మనస్సు నేను, ఈ బుద్ధి నేను అనేటువంటి భావాన్ని కలిగించి బంధించేస్తాం. అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం కలిగించడమే బంధం. ఎవరు కలిగిస్తున్నారు ఈ తాదాత్మ్యం? ఈ మూడు గుణాలు కలిగిస్తున్నారు. ఆ మూడు గుణాలు మన అందరిలో ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. అందరిలో మూడు గుణాలు ఉన్నాయి, ఎక్కువలు తక్కువలు ఉంటాయి. ఇలా దేహంలో బందీ అయిపోయినటువంటి జీవుణ్ణి తమ వికారాలతోటి ఆకర్షించి తన నిజస్వరూపాన్ని మర్చిపోయేటట్లు చేసి సుఖ దుఃఖాల్లో, మోహంలో, అజ్ఞానంలో ముంచేస్తున్నాయి ఈ గుణాలు. నేను ఆత్మను, పరమాత్మను, ఆనంద స్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి, శాశ్వతమైనటువంటి వాణ్ణి అనేటువంటి సత్యాన్ని మరుగుపరిచిన ఈ గుణాలు. అందుకనే మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది బలవంతాన, నేను ఆత్మని అనేటువంటి విషయం గుర్తు చేసుకోవాలి, నేను దేహాన్ని అనే విషయం గుర్తు చేసుకోవాలి. అది అనుభవం, ఎప్పుడు దేహంగానే ఉంటున్నాం కానీ ఆత్మనని మాత్రం ఉండటల్లా, అది మాత్రం గుర్తు చేసుకోవాలి. అదిగో అలాంటి స్థితి కల్పించిన ఈ గుణాలు. అంటే ఆత్మనైనటువంటి నన్ను ఆత్మగా ఉండకుండా చేసినవి, జీవుడిగా ఉండేటట్టు చేసినవి, అజ్ఞానంలో పడేసినవి, మోహంలో పడేసినవి, దేహ తాదాత్మ్యంలో పడేసినవి. అందుకని ఈ దేహమే నేను అనేటువంటి భావంతో దేహానికి కలిగినటువంటి దుఃఖాలన్నీ నావిగా చేసుకొని నేను దుఃఖాలు పొందుతున్నాను అని అంటున్నాం. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఏమిటి అని అంటే మూడు గుణాలే. కనుక ఈ మూడు గుణాలే జీవుణ్ణి దేహంలో బంధించి వేస్తున్నాయి. మరి ఇక్కడే ఒక సందేహం ఏమిటది, 13వ అధ్యాయంలో క్షేత్రార్జునుడి గురించి చెబుతూ, క్షేత్రార్జునుడు ఈ శరీరంలో ఉండి కూడా దేనిని అంటకుండా ఉంటాడు, ఆత్మ ఈ దేహంలో ఉంది, అంతటా ఉంది, దేహంలో ఉంది, ఆత్మ అన్ని దేహాల్లో ఉంది, మానవుల దేహాల్లోనే కాదు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, అన్నింట్లో కూడా ఆత్మ ఉంది. ఆత్మ లేని చోటే లేదు, సర్వవ్యాధి. మరి అటువంటి ఆత్మ ఎలా ఉన్నది అని అంటే ఈ దేహంతో కానీ, ఇంద్రియాలతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ అంటుకోకుండా వాటిల్లో ఉంది, వాటిల్లో అంటుకోదు, అంటుకోకుండా ఉంది. ఎలా ఉండగలిగింది అని అంటే అదేమో సూక్ష్మాతి సూక్ష్మము, ఇవేమో స్థూలము సూక్ష్మము, అందుకని అంటుకోలా. మరి అంటుకోకుండా ఉన్నటువంటి ఆత్మని ఎట్లా బంధిస్తాయి ఈ గుణాలు? ఆత్మ ఏమో అంటుకునేది కాదు, అసంగం. అటువంటి ఆత్మని ఈ శరీరంలో బంధిస్తున్న ఈ గుణాలు అని చెబుతున్నారు కనుక ఏది నిజం? ఆత్మని స్వతంత్రంగా ఉండేటువంటిది అని చెప్పటం నిజమా? ఆత్మని గుణాలు బంధిస్తున్నాయి అంటే నిజమా? అంటే రెండు నిజమే. ఎప్పుడు స్వరూపత అంటే ఉన్నది ఉన్నట్లుగా చూచేటువంటి శక్తి కనుక మనకి ఉంటే క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు, ఏ వికారాలు లేవు ఆయన, ఆయన ఎవరు బంధించలేరు, అది నిజం. ఎప్పుడు నీవు ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే, ఎప్పుడు చూస్తావు ఉన్నది ఉన్నట్లు మనం, నువ్వు ఆత్మవైతే. ఇప్పుడేమో ఆత్మను అనుకుంటాం అప్పుడప్పుడు కాసేపు, కానీ ఎప్పుడు దేహంగా ఉంటాం. అందుకని మన దృష్టి దోషంతో కూడుకున్నటువంటి దృష్టి. కాబట్టి యథార్థమైనటువంటి దృష్టికేమో పరమాత్మ బంధింపబడేవాడు కాదు, అది నిజం. మరి దేహంతో తాదాత్మ్యం చెంది జీవుణ్ణి అనుకొని దోషదృష్టితో, అజ్ఞానంతో చూస్తే అప్పుడు బంధించబడటం అనేది నిజం. అజ్ఞానంలో ఉన్నంతకాలం బంధించబడటం నిజమే. దీన్ని ఒక ఉపమానంతో మనం చూడవచ్చు. చిలకను పట్టుకోవాలని వేటగాడు ఒక గిలకను తయారు చేస్తాడు. చిలక తొందరగా చిక్కదు, దాన్ని పట్టుకోవడానికి ఒక గిలక తయారు చేస్తాడు. చేసి దాన్ని ఒక చెట్టు మీద ఉంచుతాడు. దాని మీద ఏం చేస్తాడంటే తినుబండారాలు పెడతాడు. అవి తినటం కోసమని చిలక వస్తుంది. వచ్చి ఎప్పుడైతే ఆ గిలక మీద కూర్చుందో ఆ చిలక బరువుకి గిలక గిరగిరా గిరగిరా తిరుగుతుంది. అలా తిరిగేటట్టుగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే అది రావాలి, దాని మీద కూర్చోవాలి. కూర్చుంటేనే ఆ బరువుకి ఈ గిలక తిరుగుద్ది అనమాట. ఆ వేగానికి బుద్ధి లేని చిలక ఏమనుకుంటుందంటే, అమ్మ పడిపోతానేమో పడిపోతానేమో అని భయంతో వణికిపోతా ఉంటుంది. వణికిపోయి ఆ గిలకని గట్టిగా పట్టుకుంటుంది. గిలక తిరుగుతుందిగా, తిరుగుతుంటే పడిపోతానేమో అని చెప్పి ఆ గిలకని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు వేటగాడు వచ్చి ఆ చిలకను పట్టుకుంటాడు. ఇది వేటగాడు చిలకను పట్టుకునేటువంటి విధానం. ఇది మనకి ఇక్కడ బాగా ఉపయోగపడుద్ది. గిలక తిరగటానికి కారణం చిలక, చిలక యొక్క బరువు. కానీ చిలక్కి తెలివిపోయింది అప్పుడు, తెలివి తక్కువ. ఎగరొచ్చుగా రెక్కలమ్మాయిగా ఎప్పుడైతే కూర్చుంటే ఆ గిలక తిరుగుతుందో, టక్కరమైన పైకి ఎగిరిపోవచ్చు. దానికి అప్పుడు గుర్తురాదు, ఎగిరిపోవాలన్న సంగతి గుర్తురాదు. పడిపోతానేమో పడిపోతానేమో అనేటువంటి భయంతో దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. వేటగాడు వచ్చి దాన్ని పట్టుకుపోతాడు. జీవుడి విషయం కూడా ఇంతే. గుణాలేమో జడం, గుణాలు జడమైనటువంటి, తానేమో చైతన్యం, పరమాత్మ ఏమో చైతన్యం. మరి జడమైనటువంటి గుణాలు చైతన్యమైనటువంటి పురుషుణ్ణి ఎట్లా బంధిస్తాయి? బంధించలేవు. ఈ మాత్రం జ్ఞానం లేక జడమైనటువంటి గుణాలకి లొంగిపోయి ఈ జీవుడు సంసార బంధంలో ఇరుక్కుంటున్నాడు. ఇదంతా స్వయం కృత అపరాధం. అంటే చిలకంటే పిచ్చిది కదండి, పరమాత్మ తెలివిగలవాడు కదా అనుకుంటాం. కానీ పరమాత్మ ఎప్పుడైతే ఈ దేహంలోకి వచ్చి కూర్చున్నాడో ఆయనేం బంధించబడలా. కానీ చూసేటువంటి మనం మాత్రం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఆయన బంధించబడ్డాడు అనుకుంటాం. నిజంగా క్షేత్రజుడైనటువంటి పురుషుడికి ఎప్పుడు ఎలాంటి వికారాలు అంటాం, అంటే పరమాత్మకి ఏ రకమైన వికారాలు అంటాం? ఆయన స్వచ్ఛం, నిర్మలం, నిరంజనం, నిర్వికారం. కానీ అధ్యాసతోటి, భ్రమతోటి, భ్రాంతితోటి, మోహంతోటి, అజ్ఞానంతోటి, వికారాలతో కూడినట్లుగా కనిపిస్తాడు. అంటే మనకి వికారాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి వికారం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, భగవంతుడు మనకేదో కోరికలు తీరుస్తాడు కనుక భగవంతుడిని పూజించాలా, పూజించాలంటే గుడి కట్టాలా, ఒక విగ్రహం పెట్టాలా. ఆ విగ్రహం ఎట్లా తయారు చేస్తాం? మనం ఎట్టున్నామో అది తయారు చేస్తాం. తలకాయ పెడతాం, కళ్ళు పెడతాం, ముక్కు పెడతాం, నోరు పెడతాం, నాలుగు పెడతాం, చేతులు పెడతాం, కాళ్ళు పెడతాం, పొట్ట పెడతాం, వీపు పెడతాం, అన్నీ మన మాదిరిగా తయారు చేస్తాం. కొద్దిగా స్పెషాలిటీ ఉండాలనుకుంటే రెండు తలకాయలు, మూడు తలకాయలు, నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, కాస్త అవి మారుస్తాం. కానీ మొత్తం మీద మన మాదిరిగానే పెడతాం. కొంతమందికి అట్ట పెడతానికి వీల్లేదు. ఇప్పుడు ఏ రాముడికో ఏ కృష్ణుడికో వీళ్ళెవరికో ఇటు తలకాయలు పెడతానికి వీల్లేదు. బ్రహ్మదేవుడికి అటు తలకాయలు పెడతానికి వీల్లేదు. అంటే మనకున్న అజ్ఞానాన్ని అక్కడ ఆయన దగిలిస్తాం. అంటే మన మాదిరిగానే ఉంటాడు దేవుడు, అంటే మన మాదిరిగానే ఉంటాడు. మనలాగానే ఆయనకు కూడా కాస్త అజ్ఞానం ఉంటుంది అని అనుకుంటాం మనం, ఎందుకంటే మనకు అజ్ఞానం కాబట్టి. కాబట్టి ఈ ప్రకారంగా అజ్ఞానంలో ఉన్న మనకి భగవంతుడు అలా బంధించబడినట్టుగా కనిపిస్తున్నాడు. నిజంగా బంధించబడ బకెట్లో ఉన్నటువంటి నీరు కదులుతూ ఉంటే ఆ సూర్యుడి యొక్క బింబం, సూర్యుడి యొక్క ప్రతిబింబం ఆ బకెట్ నీళ్ళల్లో పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, నీళ్లు కదులుతుంటే ఆ ప్రతిబింబం కూడా కదులుతుంది. కదలటం కాదు, వణుకుతుంది. ఇంకా ఇరిగిపోయినట్టుగా, ముక్కలైనట్టుగా ఉంటుంది. నిజంగా సూర్యుడు ఏమైనా విరుగుతున్నాడా, కదులుతున్నాడా? ఏమి లేదు. అంటే ప్రతిబింబం మాత్రం నీటి యొక్క కదలిక కారణంగా కదులుతున్నట్టు. అలాగే చంద్రుడు మనం కనుక చూస్తే అలా బర్రను పోతున్నట్టు కనపడతాడు అప్పుడప్పుడు. నిజంగా చంద్రుడు పోతున్నాడా? ఆహా, ఆ మేఘాలున్నే ఆ మేఘాలు బరా 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 పరిగెత్తుంటే చంద్రుడు ఇలా ఇలా వస్తున్నాడు. మనం రైల్లో కూర్చొని పక్కగానే చూస్తే చెట్లన్నీ మనం ముందుకు పోతుంటే చెట్లు వెనక్కి పోతాయి. చెట్లన్నీ నిజంగా వెనక్కి పోతాయా? అంత తేలిగ్గా బర్రన పరిగెత్తుకుంటా పోతాయా? పోవు, పోవని మనకు తెలుసు. కానీ పోతున్నట్టు మనం చూస్తున్నాం కళ్ళతో. ఎందుకని? అంతే మన దృష్టిలో ఉన్నటువంటి దోషం. అలాగే ఈ దృష్టి దోషం కారణంగా పరమాత్మ కూడా దేహంలో బంధించబడినట్టుగా కనపడుతున్నాడు. అంటే ఇదంతా మాయ. కాబట్టి క్షేత్రజ్ఞుడికి గుణాలతో సంబంధం అంతా మాయ. ఈ మాటలు చెప్తూ అర్జునుడిని మహాబాహో అంటున్నాడు. ఇక్కడ రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒకటి మామూలు అర్థం ప్రోత్సాహం, రెండోది వ్యంగ్యం, రెండు ఉన్నాయి అని అనుకోవాలి మనం. ఏమయ్యా అర్జున నువ్వు గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు, ఎవరినైనా సరే యుద్ధరంగంలో ఓడించగలిగినటువంటి వాడు, ఈ భుజాలు నీకు శుభచిహ్నాలు, నీ భుజాలతో భుజబలంతో శత్రువుల్ని బందీలు చేయగలవు, శత్రువుల్ని విడిపించగలవు. ఇప్పుడు నీ దేహం అనేటువంటి ఈ దేహం అనేటువంటి దానిలో ఓ బందికారాలో బందీ అయినటువంటి దేహిని ఆత్మని బంధం నుంచి నువ్వు ఇప్పుడు విడిపించాలా? నువ్వు గొప్ప బాహువులు కలిగినటువంటి వాడివి కదా, బంధంలో ఉన్న వాళ్ళు విడిపించగలవు కదా. కాబట్టి ఇప్పుడు నీ దేహంలో బందీ అయ్యాడు పరమాత్మ, అదిగో ఆయన్ని విడిపించు, గుణాలను జయించు, ఆత్మను ఉద్ధరించు. దానికి నువ్వు పరాక్రమశాలివి, భుజబలం కలిగిన వాడివి, మహాబాహుడివి అని ఒక విధంగా ప్రోత్సాహం. మరొక విధంగా అర్జునా నువ్వు మహాబాహుడివి, నీ భుజాలు చూసుకొని బాగా మురిసిపోతా ఉంటావు ఎప్పుడు, అజేయులైనటువంటి శత్రువుల్ని ఎందరినో జయించావు కదా, ఏది చూద్దాం, నీ గుణాలని పట్టు నుంచి విడిపించుకో. ఈ గుణాలతో బంధించబడి ఉన్నాడు కదా జీవుడు, ఏది విడిపించుకో చూద్దాం అని వ్యంగ్యంగా ఛాలెంజ్ చేయటం కూడా ఇందులో మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పింది అన్ని గుణాలు మూడు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి ప్రకృతి సంభవాహ, ప్రకృతి నుంచి పుట్టినవి. అలాగనే ఆత్మని ఈ దేహంలో బంధించి వేస్తున్నాయి. అయితే ఏ గుణం ఎలా బంధిస్తున్నది? మూడు గుణాలు ఒకే రకంగా బంధిస్తే మూడెందుకు ఒకటి చాలుగా? కాబట్టి మూడు గుణాల్లో ఏవో మార్పులు ఉన్నాయి. ఏ గుణం ఎలా బంధిస్తుందో చెప్పాలనుకున్నాడు భగవానుడు. తమోగుణం రజోగుణాన్ని గెంటేసామనుకోండి, సత్వగుణం ఉంటుంది, అది కూడా బంధమే. బంగారంలో ఎంత కల్తీ ఉంటే అంతగా వన్నె తగ్గుద్ది, రాగి కలుపుతున్న కొద్దీ వన్నె తగ్గుతూ ఉంటుంది. మొత్తం దాంట్లో కల్మషాలు తీసేస్తే అచ్చగా మేలింగనకైతే బాగా మెరుపు, బ్రహ్మాండమైన మెరుపు ఉంటుంది బంగారం. అదేవిధంగా సత్వగుణంలో రజోగుణ తమోగుణాలు కనుక ఎంతగా కలిపి అయితే సత్వగుణం యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది, అప్పుడు బంధం. దాన్ని కూడా గెలవాలి, సత్వగుణాన్ని కూడా గెలిచి శుద్ధ సత్వంలో నిలవాలి, అప్పుడే గుణాతీతుడయ్యేది. మన లక్ష్యం ఏమిటంటే గుణాతీతులం కావాలి, అంటే మూడు గుణాలను వదిలించుకోవాలి. మూడు గుణాలని వదిలించుకోవాలంటే ముందుగా ఏం చేస్తాం? తమోగుణాన్ని వదిలిస్తాం, తర్వాత రజోగుణాన్ని వదిలిస్తాం. ఆ రెంటిని పూర్తిగా వదిలించగలిగితే సత్వం ఉంటుంది. అయితే సత్వం కూడా పోవాలి, అది పోతేనే గుణాతీతులు అవుతాం. కనుక ఒక్కొక్క గుణం జీవుణ్ణి ఎలా బంధిస్తున్నాయో ఒక్కొక్క శ్లోకంలో చెప్తున్నాడు. మరి సత్వగుణం ఎలా బంధిస్తున్నది అనేదాన్ని మనకి ఆరో శ్లోకంలో చెప్తున్నారు. ఆరో శ్లోకం చూడండి.
తత్ర సత్వం నిర్మలత్వాత్,
తత్ర సత్వం నిర్మలత్వాత్
ప్రకాశకమనామయం,
ప్రకాశకమనామయం
సంగేన భద్రాతి,
సుఖ సంగేన భద్రాతి
జ్ఞాన సంగేన చానఘా,
జ్ఞాన సంగేన చానఘా
తత్ర సత్వం నిర్మలత్వాత్,
తత్ర సత్వం నిర్మలత్వాత్
ప్రకాశకమనామయం,
ప్రకాశకమనామయం
సుఖ సంగేన భద్రాతి,
సుఖ సంగేన భద్రాతి
జ్ఞాన సంగేన జానఘా,
జ్ఞాన సంగేన జానఘా.
ఇక ఇక్కడి నుంచి ఈ గుణాల యొక్క పరిస్థితుల్ని మనం తెలుసుకోవటం మనకి చాలా అవసరం. ఏ గుణం ఎలా మనల్ని బంధిస్తుంది, ఏ గుణం ఎలాంటిది అని ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఈ గుణాలను వదిలించి గుణాతీతులం అవుతాం. కాబట్టి గుణాతీతులం కావాలి, మోక్షస్వరూపులం కావాలి, స్వస్థితిలో నిలవాలి, జన్మ రాహిత్యాన్ని పొందాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే ఇదిగో ఇక్కడి నుంచి మనం గుణాల యొక్క లక్షణాలను తెలుసుకోవాలి. ఏ గుణం ఎలాంటిదో, ఏ గుణాన్ని ఎట్లా మనం వదిలించుకోవచ్చో, ఏ గుణంలో ఉన్నప్పుడు మనం ప్రాణం పోతే మనం ఎక్కడికి పోతామో, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ తెలియజేసినటువంటి అధ్యాయం ఇక్కడి నుంచే వస్తుంది. అనఘా అంటే పాపరహితుడా, అనఘా అంటే పాపరహితుడు, పాపాలేమి చేయకుండా ఉన్నటువంటి వాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్, మూడు గుణాలతో నువ్వు ఉన్నావు, అందులో సత్వగుణం ఎలాంటిది, తత్ర సత్వం ఆ మూడు గుణాల్లో సత్వగుణం అనేటువంటిది నిర్మలత్వాత్, నిర్మలమైనటువంటిది గనక ప్రకాశకం అనామయం, ప్రకాశవంతమైనది స్వచ్ఛమైనది. సత్వగుణం ఎలాంటిది అనంటే ప్రకాశవంతమైనది స్వచ్ఛమైనది, ఎందుకంటే నిర్మలం గనక. నిర్మలం అంటే మలినాలు ఏమీ లేవు, మలం లేనిది నిర్మలం, మలినాలు లేకుండా ఉంది. మలినాలు లేకుండా ఉంటే స్వచ్ఛం, మలినాలు లేకుండా ఉంటే బాగా ప్రకాశం. అదిగో అటువంటిది సత్వగుణం అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ సత్వగుణం ఎట్లా బంధిస్తుంది? నిజంగా చాలా మంచిది కదా, ఎక్కడా ఏం దోషాలు లేవు కదా, అలాంటిది కూడా బంధిస్తుంది. ఎలా బంధిస్తుంది? సుఖ సంఘేన, ఇంద్రియ సుఖాలతోటి, జ్ఞాన సంఘేన, జ్ఞానంతో బధ్నాతి, జీవుణ్ణి బంధిస్తుంది. ఈ సత్వగుణం ఎలా బంధిస్తుందంటే సుఖాలతోటి, జ్ఞానంతో బంధిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలా, దీన్ని మనం వివరంగా మనం తెలుసుకుందాం. ప్రకృతి నుంచి పుట్టినటువంటి గుణాలు మూడు గుణాలు ఉన్నాయని, ఈ మూడు గుణాలు అవ్యయుడైనటువంటి పరమాత్మని దేహంలో బంధిస్తున్నాయని ఇంతకుముందు శ్లోకంలో చెప్తున్నాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేహంలో పరమాత్మని దేహంలో బంధిస్తున్నాయి ఈ మూడు గుణాలు. అంటే పరమాత్మ ఎక్కడున్నాడు? దేహంలో ఉన్నాడు. కాబట్టి మన దేహంలోనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టమైంది కదా, ఎక్కడా ఇక అనుమానించడానికి వీల్లేదుగా. ఎందుకనంటే ఈ దేహంలో పరమాత్మని గుణాలు బంధిస్తున్నాయి అని అంటే, బంధించడం సంగతి తట్టు పెడితే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. కనుక మనం పరమాత్మని సాక్షాత్కరింప చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ దేశం వెళ్ళాలి, ఏ లోకానికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ దేహంలోనే వెతుకు, ఈ దేహంలోనే ఉన్నాడు పరమాత్మ, నీ దేహంలోనే ఉన్నాడు, ఇంకొకళ్ళ దేహంలో నువ్వు వెతకక్కర్లా, నీ దేహంలోనే ఉన్నాడు. అయితే ఆయన దేహంలోనే ఉన్నప్పటికీ కూడా మూడు గుణాలు బంధించి వేస్తున్నాయి. ఇందులో సత్వగుణం ఎలాంటిది? ఇంతకుముందు చెప్తున్నాను, తెల్లని గాజు చిమ్ని, బాగా నిర్మలంగా శుద్ధంగా ఉన్నటువంటి గాజు చిమ్ని లాంటిది. మరి అటువంటిది సత్వగుణం అటువంటిది అయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కనిపించేటువంటిది గనక, సత్వగుణం నిర్మలమైనటువంటిది గనక, స్వచ్ఛమైనటువంటిది గనక ప్రకాశాన్ని బాగానే కలుగజేస్తాం. అంటే దుఃఖాలు ఉండవు, ఉపద్రవాలు ఉండవు. చేసేది ఏదైనా సరే ఒక వస్తువుని మనం గనక గుర్తించాలంటే ఆ వస్తువుని వర్ణించి చెప్పాలి, అప్పుడు గుర్తించగలం. సత్వగుణం బంధించిందండి అన్నాం, బంధించింది లేని మనకి ఎట్ట తెలుస్తుంది? మనం సుఖంగా ఉంటే, జ్ఞానాన్ని పొందాలని అనుకుంటే మనలో సత్వగుణం ఉన్నట్టు. సత్వగుణం కదా బంధించింది. మా సత్వగుణం ఎలా బంధిస్తుంది? సుఖాన్నిచ్చి జ్ఞానాన్నిచ్చి. కాబట్టి సుఖం పొందుతున్నటువంటి వాడు సత్వగుణంలో ఉన్నట్టే, జ్ఞానాన్ని పొందాలనుకున్నవాడు సత్వగుణంలో ఉండే. ఇప్పుడు ఏదైనా జబ్బుని గుర్తించాలనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, ఏ లక్షణాలు ఉన్నాయో అడుగుతాడు. లోపల జబ్బు ఏదో ఉంది, ఆ జబ్బేమో కనపడదు, కానీ కొన్ని లక్షణాలు కనపడుతుంటాయి. తుమ్ములు వస్తున్నాయా, దగ్గు వస్తుందా, లేకపోతే ఒళ్ళు వేడిగా ఉందా, ఇవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత జబ్బు గుర్తిస్తాడు. అదేవిధంగా మనల్ని బంధించేటువంటి గుణం ఏదో మనం తెలుసుకోవాలంటే, ఆ గుణం వల్ల మన మనసులో కలిగేటువంటి ఆలోచనలను బట్టి ఆ గుణం ఏదో తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడు సుఖంగా ఉన్నాము, జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం, రైట్, మనం సత్వగుణంలో ఉన్నాం. అది మనం ఏ గుణంలో ఉన్నామో తెలుసుకోవాలంటే ఆ గుణం వల్ల మనలో కలిగేటువంటి ఆ లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ప్రశాంతంగా సంతోషంగా ఉత్తమ జ్ఞానంతో ఉంటే మనం సత్వగుణంలో ఉన్నట్టు. ఇప్పుడు మీరందరూ కూడా జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారు, పొందుతున్నారు, ఇంకా పొందాలని అనుకుంటున్నారు. ఇప్పటికి పొందారు, పొందుతున్నారు, పొందాలని అనుకుంటున్నారు. మీలో ఈ భావన కనుక బాగా ఎక్కువగా ఉంటే సత్వగుణం బాగా ఉన్నట్టు, అంత ఎక్కువ లేకపోతే సత్వగుణం కొద్దిగా ఉన్నట్టు. అసలు జ్ఞానం కావాలనే ఆలోచనే లేదనుకోండి, వినబుద్ధి కావటంలా, నాకు అక్కర్లేదు ఇది అనేవాడు ఉన్నాడు కదా, వాడిలో సత్వగుణం ఏమీ లేదన్నమాట. ఇది గుర్తు, సత్వగుణం ఉన్నదనటానికి లేదనటానికి గుర్తు అదనమాట. సత్వగుణం నిర్మలమైనటువంటిది అయినప్పటికీ, స్వచ్ఛమైనది అయినప్పటికీ కూడా అది కూడా బంధించేదే, ఎందుకంటే అది కూడా ఒక ఆవరణే కదా. ఇప్పుడు గాజు చిమిని పెట్టాం ఆ దీపం చుట్టూ, ఆ వెలుగు ఎంతో కొంత గాజు చిమిని వల్ల తగ్గుద్దిగా, అది శుద్ధంగా ఉన్నా కాస్త తప్పే, అది తీస్తే వెలుగు ఎక్కువ ఉంటుంది, అది పెడితే వెలుగు తగ్గుద్ది. అదే ప్రకారంగా ఈ సత్వగుణం కూడా బంధించేది, అయితే రజోగుణంలాగా ఉన్నదాన్ని మరొక రకంగా చూపించేది కాదు. రజోగుణం ఉన్నదాన్ని మరొక రకంగా చూపించేది, తమో గుణమేమో అసలు కనపడకుండా చేసింది. ఉన్నదాన్ని మరొక రకం అంటే ఇందాక చెప్తున్నాం రజోగుణం ఎరుపు అని. కాబట్టి ఎరుపు చిమ్ని కనుక పెడితే తెల్ల రంగల్లా ఎరుపుగా కనపడుతుంది, నల్లటి మసిబారిని చిమ్ని కనుక పెడితే అసలు కనపడదు, లోపల దీపం వెలుగుతుంది లేని కూడా మనకి తెలియదు. కాబట్టి సత్వగుణం ఎలాంటిది అని అంటే నిర్మలమైంది, స్వచ్ఛమైంది, అయినప్పటికీ కూడా అది బంధించేది. రజోగుణమేమో ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరొక రకంగా చూపిస్తుంది, తమో గుణమేమో అసలు కనపడకుండా చేస్తుంది. కాబట్టి సత్వగుణం ఉన్న వాటిట్లో మంచిదే, మూడు గుణాల్లో మంచిదే, కనుక బాగా ప్రకాశవంతంగా చూపేది కనుక. ఎందుకని ఇందాక చెప్పింది ప్రకాశం అయితే, ఎంత మంచి గుణమైనా సరే అది అహంకారానికి అభిమానానికి దారితీస్తే బంధానికి బాగా కారణమై కూర్చుంటుంది. నేను సుఖంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, వివేకం కలిగినటువంటి వాణ్ణి, జ్ఞానం కలిగినటువంటి వాణ్ణి, తెలివి కలిగినటువంటి వాణ్ణి అని అహంకారం వచ్చిందా, బంధమే. అందుకని ఇక్కడ సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చనఘ, సుఖ సంఘేన జ్ఞాన సంఘేన. సత్వగుణ ప్రభావం వల్ల భగవంతుని మీద భక్తి ఉంటుంది, భగవంతుడు అంటే ఇష్టం ఉంటుంది. ఏమీ శాస్త్రం తెలియని వాడు కూడా భగవంతుణ్ణి పూజించాలనుకుంటాడు, యజ్ఞయాగాదులు చెయ్యాలనుకుంటాడు, క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటాడు, భగవద్ దర్శనం చేసుకోవాలనుకుంటాడు, ఇవన్నీ కూడా అనుకుంటాడు. వాడికి ఏం జ్ఞానం లేదు. ఎందుకు అనుకుంటున్నా అంటే వాళ్ళ సత్వగుణం ఉంది. అందుకని పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా ఉన్నటువంటిది, క్షేత్రాలకు పోయినా, పూజలు చేస్తున్నా, యజ్ఞయాగాదులు చేస్తున్నా మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు. ఆ ప్రశాంతత ఎంతసేపు ఉంటుందనే తర్వాత విషయం, వాడు నిలుపుతున్న దాన్ని బట్టి. ఈ సుఖం వస్తుంది కదా, ఈ సుఖాన్ని దూరం చేసుకోవటం ఇష్టం లేక మళ్ళీ మళ్ళీ ఆ భగవత్ కార్యాలు చేయాలనుకుంటాడు. ఈ ప్రకారంగా సుఖాన్నిచ్చి బంధించేది సత్వగుణం. మనకి సుఖాన్ని ఇచ్చింది, ఈ సుఖం నాకు కావాలి కావాలి కావాలనుకున్నాం, మళ్ళీ ఆ పనులు చేస్తున్నాం, అలా బంధించబడుతున్నాం. ఇంకోటేమో జ్ఞాన సంజ్ఞేన, సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, నిజంగా ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఇక్కడ కనిపించేటువంటి దేవతలు కూడా భగవంతుడా, అంటే భగవంతుడు చాలామంది ఉన్నారా, ఒక్కడే ఉన్నాడా, ఇదన్నీ తెలుసుకోవాలనుకుంటాడు. అలాగే రామాయణమో భారతమో భాగవతమో పురాణాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటాడు. వేదాంత గ్రంథాలు తెలుసుకోవాలనుకుంటాడు, వాటి కోసం ప్రయత్నిస్తుంటాడు. మరి వేదాంత గ్రంథాలు తెలుసుకోవాలంటే పెద్దల్ని మహాత్ముల్ని గురువుల్ని ఆశ్రయించాల, వాళ్ళని పూజిస్తూ ఉండాలి, వాళ్ళ ద్వారా శాస్త్ర శ్రవణం చేస్తూ ఉండాలి, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని పొందుతుంటే వాళ్ళలో తేజస్సు అధికమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతున్నారో, నిజంగా ఆత్మతో సంబంధాన్ని పెట్టుకొని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వృద్ధి అవుతా ఉంటుంది. అది మొట్టమొదటి విషయం. అలాగే హృదయంలో ఒక సంతృప్తి కలుగుద్ది. ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్న కొద్దీ మనసులో సంతోషం కలుగుద్ది, ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని గురించి తెలుసుకున్నాం, ఆ గ్రంథంలో ఏముందో అది తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఈ ప్రకారంగా ఇందులో మునిగిపోతూ ఉంటాడు. కొంతమంది ప్రశంసిస్తుంటారు, ఆహా నీకు చాలా విషయాలు తెలుసండి, అబ్బో మాకు ఇవన్నీ తెలియదండి, అమ్మో ఆ గ్రంథాలన్నీ మీరు చదివారా, మాకు తెలియదండి అని ఇలా అనగానే ఆయనకి కాస్త పొంగిపోతూ ఉంటాడు. ఇలా ఎప్పుడైతే పొంగుతున్నాడో అదిగో ఆ విధంగా బంధించబడతాడు. అంటే జ్ఞానం కూడా బంధిస్తుంది, ఇదే మనం తెలుసుకోవాలి. సుఖం ఇచ్చి బంధిస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చి బంధిస్తుంది. కాబట్టి సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు సుఖాన్ని పొందుతూ జ్ఞానాన్ని పొందుతూ అందులోనే ఉండిపోతారు. అదే జీవుడు దేహానికి బంధించబడటం. సత్వగుణ ప్రభావం వల్ల కలిగేటువంటి సుఖం కానీ జ్ఞానం కానీ ఈ రెండు కూడా అంతఃకరణ ధర్మాలే కానీ అవి ఆత్మధర్మాలు కానీ. ఇప్పుడు సుఖం అనుకున్నాం, జ్ఞానం అనుకున్నాం, ఈ సుఖము జ్ఞానము మన అంతఃకరణ ధర్మాలు, అంటే మనసు బుద్ధి వాటి యొక్క ధర్మాలు, ఆత్మధర్మాలు కాదు. ఆత్మధర్మాలు అయితే బంధం ఎందుకు ఉంటుంది? ఈ సుఖం ఆత్మధర్మం కనుకైతే ఆత్మానందమే, అంతఃకరణం వల్ల కలిగేటువంటి సుఖాలు. కాబట్టి ఇది అజ్ఞానం. కనుక సత్వగుణం వల్ల కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో, సత్వగుణం వల్ల కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నిజమైన సుఖం కాదు, శాశ్వత సుఖం కాదు, ఆత్మసుఖం కాదు. అలాగే ఆ జ్ఞానం కూడా అతన్ని బంధిస్తుంది. ఇలా దేహేంద్రియ మనోబుద్ధుల్లో సుఖంగా ఉండటం వల్ల ఆ సుఖాన్ని వదులుకోలేక దాని మీద ఆసక్తితో ఆ సుఖం ఇంకా కావాలి ఇంకా, మనకి సుఖం అయితే కావాలి కావాలనుకుంటాం, దుఃఖం అయితే వద్దొద్దు అనుకుంటాం, అందుకని ఇంకా ఇంకా కావాలి సుఖం అని, అలాంటి సుఖాన్ని పొందాలని ఇంకా ఇంకా కర్మలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ జ్ఞానం కావాలని ఇంకా ఇంకా శాస్త్రాలను తెలుసుకుంటాం, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం, పాండిత్యాన్ని పొందుతూ ఉంటాం, 10 మందిలో గొప్పగా ఉండాలనుకుంటాం, ఇలా సంఘభావం పెట్టుకుంటాం, అటాచ్మెంట్ పెట్టుకుంటాం, వీటిలోనే మునిగిపోతూ ఉంటాం. అదే బంధం. తాను దేహాన్ని కానని, నేను ఆత్మనని తెలియక, లేదా ఆత్మనని తెలిసినప్పటికీ కూడా, ఆత్మనని తెలియని వాళ్ళు 99 మంది, 99.9 మంది, ఆత్మనని తెలిసినప్పటికీ కూడా ఆత్మతో తాదాత్మ్యం చెంది ఆత్మగా బ్రహ్మముగా అయం ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని నేను పరమాత్మని అని అలా ఉండేందుకు సాధనలు చేయకుండా ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే జ్ఞానం బంధిస్తుంది అన్నాం. మరైతే మేము జ్ఞానం వినకుండా ఉంటామండి రేపటి నుంచి అనే నిర్ణయానికి వస్తే అజ్ఞానంలో పడిపోతాం. కనుక జ్ఞానం బంధిస్తుంది కనుక ఈ జ్ఞానం ద్వారా సాధనలు చేస్తే, అంటే ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటే ఈ జ్ఞానం బంధించదు. అలా కాకుండా ఈ జ్ఞానం ద్వారా నేను నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలా, లేకపోతే డబ్బు సంపాదించాలా, లేకపోతే ఇంకా ఏదో చేయాలా అని అనుకుంటే ఈ జ్ఞానమే బంధిస్తుంది. కాబట్టి ఇలా కాకుండా సాధనలు చేసి ఆత్మగా ఉండి స్వస్థితిలో నిలిచి నేను ఆత్మను నేను పరమాత్మను అని ఆ పరమాత్మగా ఉండి ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదల పొందాలి. మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటిది లేకుండా, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించకుండా, జన్మల్ని కొనసాగించకుండా ఇలా ఉండాలి. కాబట్టి క్షేత్ర సుఖం బంధించేది, ఆత్మసుఖం బంధం నుంచి విడగొట్టేది. ఇక్కడ అనఘా పరమాత్మ అర్జునుణ్ణి అనఘా అంటున్నాడు. అనఘా అంటే పాపరహితుడా అని, అంటే పాపాలు చేయనటువంటి వాడా. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు పాపాలు చేయడు. సత్వగుణం అంటే మంచి గుణం. రజోగుణంలో ఉన్నవాళ్ళు చేస్తారు, తమో గుణంలో ఉన్నవాడు పాపాలే చేస్తారు. ఇరవై వాళ్ళకి రెండోది లేదు. తమో గుణంలో ఉన్నవాళ్ళు అన్ని పాపాలు చేస్తారు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు అన్ని పుణ్యాలే చేస్తారు, రజోగుణంలో ఉన్నవాళ్ళు అది ఇది రెండు చేస్తుంటారు, అది మధ్యలో ఉంది. కాబట్టి అర్జునుడు సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కనుక పాపరహితుడు. ఎందుకంటే సాక్షాత్తు భగవాను నుంచి జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి వాడు. కాబట్టి ముందుగా పాపరహితుడై ఆ తర్వాత బంధం నుంచి, అంటే సత్వగుణం నుంచి మనం విడుదల చెందడానికి ప్రయత్నించాలి. అంటే ముందు పాపాలు చేయకుండా ఉండటం నేర్చుకోవాలి. అంటే సత్వగుణం ఉన్నది అని అంటే పాపాలు చేయరు, మంచి పనులు చేస్తారు. కాబట్టి సత్వగుణం ఎలా బంధిస్తుంటే ఇక రజోగుణం ఎలా బంధిస్తుందట, ఆ విషయాన్ని మనం తర్వాత శ్లోకం 7వ శ్లోకంలో ప్రయత్నిస్తుంది. సత్వగుణం ఎలా బంధిస్తుంది, రజోగుణం ఎలా బంధిస్తుంది, తమోగుణం ఎలా బంధిస్తుంది, ఈ మూడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుణాల వ్యవహారం వస్తుంది.